మహాత్మ్యం కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వజప్రియం కృష్ణం ద్వైపాయనం వందే కృష్ణం వందే బృధాసుతం అధ ప్రథమోధ్యాయ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహతాతరాజుహావ పుత్రేతి తన్మయతయా సర్వోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నైమిషేషూతమాసీనం అభివాద్య మహామతిం కథామృతరసాస్వాదకుశల శౌనకోబ్రవీత్. ఎనిమిదో శ్లోకం చూడండి. చింతామణిర్లోపసుఖం సురద్రస్వర్గ సంపదం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. 16 శ్లోకము. క్వసుధా క్వకథా లోకే క్వకాచ క్వమణిర్మహా బ్రహ్మరాతో విచార్యైవం తథా దేవాన్ జహాసః. ముప్పై ఒకటో శ్లోకం చూడండి. 31. సత్యం నాస్తి తపశ్చౌచం దయాదానం న విద్యతే ఉదరం హరిణో జీవ వరాకాః కూటభాషిణః. 34వ శ్లోకము. ఆశ్రమాయ వనే రుద్ధ తీర్థాని చరితస్తథా దేవతాయతనాన్యత్ర తుష్టేర్నష్టాని భూరిశః నయోగీ నైవ సిద్ధో వా నజ్ఞానీ సత్క్రియో నరః కలిదావానలేనాద్యా సాధనం భస్మదాంగతం అత్తశూలా జనపదాః శివశూలా ద్విజాతయః కామిన్యకేశశూలిన్యః సంభవంతి కళావిహ. డెబ్బై ఒకటో శ్లోకము, 70వ శ్లోకం నుంచి 7 శ్లోకాలు, 70. కుకర్మాచరణాత్సారః సర్వతో నిర్గతోధునః పదార్థాః సంస్థితా భూమౌ బీజహీనా తుషాయథ విప్రేర్భాగవతీ వార్త గేహే గేహే జనే జనే కారితా కణలోభేన కథాసారస్థతో గతః అచ్యుద్రభూరి కర్మాణో నాస్తికారౌరవాజనాః తేపి తిష్టంతి తీర్థేషు తీర్థసారస్తతో గతః కామక్రోధ మహాలోభ తృష్ణా వ్యాకుల కేతసః తేపి తిష్టంతి తపసి తపస్సారస్తతో గతః మనసశ్చాజయాల్లోభ గంభాత్ పాఖండ సంశ్రయాత్ శాస్త్రాన్యభ్యసనాచైవ జ్ఞానయోగఫలం గతం పండితాస్తు కలత్రేణ రమంతే మహిషా ఇవ పుత్రస్యోత్పాదనే దక్ష అదక్షా ముక్తి సాధనే నహి వైష్ణవతా కుత్ర సంప్రదాయ పురస్సరా ఏవం ప్రళయతాం ప్రాప్తో వస్తు సారస్థలే స్థలే. ద్వితీయోధ్యాయ. నారద ఉవాచ. 13వ శ్లోకం చూడండి. కలినా సదృశ కోపి యుగో నాస్తి వరాననే తస్మిన్ స్వాం స్థాపయిష్యామి గేహే గేహే జనే జనే అన్యధర్మాస్తిరస్కృత్యా పురస్కృత్య మహోత్సవం తదా నాహం హరేర్దాసో లోకే త్వాం న ప్రవర్తయే. ఇక్కడ ఈ నారదుల యొక్క ప్రతిజ్ఞ మనం చదువుకుంటున్నాం. ఈ నారదుడి యొక్క ప్రతిజ్ఞ ఏంటి, భక్తిని నేను ఈ కలియుగంలో ప్రతి ఇంట్లోనూ స్థాపిస్తాను. ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మనము నారదుడి యొక్క శిష్యులము కాము, నారదుడి యొక్క కొలీగ్స్. కొలీగ్స్ అంటే తెలుసు కదా, సమాన స్థాయిలో పనిచేసేది. అది కలిదోషం యొక్క కలి దోషం అన్నది. కలియుగం యొక్క అద్భుతమైనటువంటి లాభం, ఎవరిని చూడటానికి అయితే అనేక మంది మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు తాపత్రయపడుతూ ఉంటారు. ఆ నారదుడు మనకి ఏమయ్యాడు, ఇప్పుడు కులీగ్ అయ్యాడు. కులీగ్ అయ్యాడంటే ఎప్పుడు అంటే ఈ పని మనం చేస్తే, ఏ పని, తస్మిన్ స్థాన్ స్థాపించామి గేహే గేహే జనే జనే, ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషిలోనూ కూడా నేను భక్తిని స్థాపిస్తాను. స్థాపించడమే కాకుండా అన్య ధర్మాన్ తిరస్కృత్య, ఇది కాస్త జాగ్రత్తగా వినండి, కొంచెం ప్రమాదకరమైనటువంటి మాట కానీ అది. మాట అర్థం తెలుసుకుంటే అంత ప్రమాదకరమైనటువంటిది కాదు. అన్య ధర్మాన్ తిరస్కృత్య, మిగతా అన్య ధర్మాలను తిరస్కరించి అంటున్నాడు నారదుడు. మిగతా అన్య ధర్మాలను ఎందుకు తిరస్కరించాలి అన్నది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మిగతా మతాలను తీసివేయమని కాదు చెప్తున్నది ఇక్కడ, మిగతా మతాలన్నింటినీ కూడా కలిపేసుకుని మెహర్ బాబా యొక్క లోగో, సత్యసాయి యొక్క లోగో చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ అన్ని ధర్మాలను తిరస్కరించడం లేదు. అక్కడ సర్వమత సమ్మతాయ నమః లాపతే స్థాపకాయ నమః. అంచేత అన్ని ధర్మాలను ఉపయోగించేటటువంటి పరిస్థితి ఏర్పడటానికి భారతదేశంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతము మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మనుషులకి అర్థమవటం మొదలెడుతుంది. ఐన్స్టీన్ నోబెల్ ప్రైజ్ పొందిన తర్వాత న్యూస్ పేపర్ రిపోర్టర్స్ ఐన్స్టీన్ అడిగారు, మీరు థియరీ ఆఫ్ రిలేటివిటీ కనిపెట్టారు కదా, అది ఎంతమందికి అర్థమైంది అని. అంటే నాకు తప్ప ఇంకో ముగ్గురికి మాత్రమే అది అర్థమైంది అన్నాడు ఐన్స్టీన్. అతని కాలంలో, మరి ఇప్పటి కాలంలో ఎంతమందికి అర్థమైంది అంటే, నన్ను అడిగితే ఈ కాలంలో ఎవరికి కూడా ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ అర్థం కాలేదు. ఒకే ఒక వ్యక్తి యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ఉన్నాడు, స్టీఫెన్ హాకిన్స్ అని, అతనికి అర్థమైంది. కానీ సమస్య ఏంటి అంటే, అతను కాళ్ళు ఉపయోగించుకోలేడు, చేతులు ఉపయోగించుకోలేడు, చెవులు ఉపయోగించుకోలేడు, కను రెప్పలో మాత్రము కదిలించగలడు అతను. ఫిజిక్స్ ప్రొఫెసర్ 20 మంది స్టూడెంట్స్ కి అతను కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్లస్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ అమెరికాలో ఉన్న మూడు, ఒకటేమో అమెరికాలో ఉంది, రెండేమో ఇంగ్లాండ్ లో ఉన్నాయి. ఆ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ చదివిన వాళ్ళకి 20 మంది స్టూడెంట్స్ కి పిహెచ్డి డిగ్రీ ఇప్పించాడు. ఇటువంటి వ్యక్తి అతను, కాళ్ళు లేవు, చేతులు లేవు, నోరు విప్పి మాట్లాడలేదు, కళ్ళు మాత్రమే కలపగలడు. మరి అతనితో పోల్చి చూస్తే మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి, కానీ జ్ఞాన దృష్టిలో ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోండి. ఎందుకు ఇది చెప్తున్నాను అర్థమైందా? ఒక అద్భుతం భారతదేశంలో జరిగిపోయింది. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ 1905 అంటే ముందు చెప్పాడు. 1905 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 1 శతాబ్దం అయింది, 100 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళు అయినా ఇంతమంది ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఉన్నా ప్రపంచంలో ఎవరికి అతని పేరు అర్థం కాలేదు. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయాన్ని మీరు విని ఊరుకోండి, అంతకంటే నేనేం మిమ్మల్ని అది అర్థమయ్యేటట్టు చెప్పేంత శక్తి నాకు లేదు. కానీ నాకు తెలిసిన విషయాన్ని చెప్పకపోతే, అన్య ధర్మాన్ తిరస్కృత్య పురస్కృత్య మహోత్సవాన్, అన్ని ధర్మాలను కూడా పక్కన పెట్టి వాటన్నిటినీ సమన్వయం చేసుకుని ఒక మహోత్సవముగా నేను ఈ ప్రపంచంలో ఒక నూతన ధర్మాన్ని స్థాపించకపోతే, తదా నాహం హరేర్దాతో లోకే త్వాం న ప్రవర్తయే, అసలు ఈ లోకంలోనే నేను ఉండను, నేను హరిదాసుని కాదే కాదు అని ఒక శపథం పట్టాడు నారదుడు. ఆ శపథము భారతదేశము వరకు కొన్ని క్షేత్రాలలో జరిగిపోయినది. మీకు నాకు తెలియనంత మాత్రాన ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనల యొక్క గొప్పతనం జరగకుండా ఉండదు. ఇప్పుడు ఆటం బాంబు ఎలా తయారు చేస్తారో మనకి తెలియదు, మనలో చాలా మంది చూడలేదు కూడా అది, కానీ ఆటం బాంబు ఉంది, అది కూడా పరమ మూర్ఖుల చేతిలో ఉంది. ఆ విధివాడికి ఎప్పుడైనా విధి వేస్తే ఆ బాంబు వేసాడు అనుకోండి, నీకు నాకు చాలా సుఖం. ఎందుకు సుఖం? హృదయం ఉండదు, మనం ఉండం కనుక ఇదంతా చదువుకోవక్కర్లేదు. కానీ జరగదు అది. ఏంటి అద్భుతం జరిగింది అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ ప్రతిజ్ఞ శ్లోకం మనం అందరం విని ఉన్నాం. ఏంటి ప్రతిజ్ఞలో చెప్పబడింది? ఎప్పుడెప్పుడు అధర్మానికి హాని జరుగుతుందో, లేకపోతే అధర్మము వృద్ధి చెందుతుందో, అప్పుడప్పుడు నేను అవతరించి పరిస్థితిని చక్కబెడతాను. శ్లోకం అర్థం అది. కానీ అతను అవతరించి చక్కబట్టి వెళ్ళిపోయినా కూడా మనం గుర్తించలేకపోవచ్చు అన్నది మనకు అర్థం కావటం లేదు. ఉదాహరణకి, ఇప్పుడున్నటువంటి విచిత్రమైనటువంటి పొలిటికల్ పరిస్థితుల్లో మనం ఎవరు గవర్నరో, ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టరో, ఎవడు చీఫ్ మినిస్టరో, ఎవడు ఏమవుతున్నాడో మనకి కన్ఫ్యూజన్ లో గుర్తుండదు. రోజు పేపర్ చదివి ఎవరికైనా ఏదైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే తెలుస్తూ ఉంటుంది. లేకపోతే ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టరో తెలియదు, ఎవడు చీఫ్ మినిస్టరో తెలియదు. ఇంకా మాటకు వస్తే, ఏ పార్టీ ఏ పార్టీతో కలిసి ఉంటుందో, ఏ పార్టీతో కలిసి ఉన్నట్టు నటిస్తూ దూరం అవుతుందో కూడా మనకి తెలియదు కదా. కానీ ఉన్నాయిగా ఆ పార్టీలన్నీ. ప్లస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటాడు, చీఫ్ మినిస్టరు ఉంటాడు, అందరూ ఉంటాడు. జరగవలసిన పనులు జరిగిపోతూ ఉంటాయి, మనకి తెలియకపోదు. అదేవిధంగా భారతదేశంలో ఒక అద్భుతం జరిగిపోయినది. ఆ అద్భుతం ప్రపంచం అంతా విస్తరిస్తుందా లేదా అనేది మనం గమనించుకోవాలి తప్ప, ఏ వాగ్దానము అయితే మన పురాణాలలో, భగవద్గీతలో, శాస్త్రాలలో చెప్పబడి ఉన్నదో అది మాత్రము ఆయన నిలబెట్టేసుకున్నాడు. ఏమిటి చేసినటువంటి ఆ వాగ్దానము, ఎక్కడ ఎవరికి అన్నది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీనికి కావలసినటువంటి శాస్త్ర ప్రమాణాలు, ఆధునిక శాస్త్ర ప్రమాణాలు కూడా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి గురు పరంపరలో మీకు దొరుకుతాయి. మీరు ఆ పుస్తకాన్ని తీసి చదవగలిగితే సంపూర్ణమైనటువంటి ప్రమాణాలు మీకు దొరుకుతాయి. మొట్టమొదటి ప్రమాణం మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే, ఇవాళ నేను చెప్పబోయేటటువంటి విషయాన్ని థియోసాఫికల్ సొసైటీలో దొరుకుతుంది. నేను ఇప్పుడు ఆ మాట వినలేదు మాస్టారు అంటారు. ఇప్పుడే నేను చెప్పాను మీరు ఆ మాట అంటారని. అంతేత మీరు ఆ మాట అన్నారు అంటే నా మాట మీరు కరెక్ట్ అని ఒప్పుకున్నట్టే. ఏంటి థియోసాఫికల్ సొసైటీలో దీని యొక్క నిరూపణ దొరుకుతుంది. ఏ పుస్తకంలో అంటే, మేడం రావెట్స్కి రాసినటువంటి సీక్రెట్ డాక్ట్రిన్ అనేటటువంటి, అంటే రహస్య విద్య లేక గుప్త విద్య అనేటటువంటి రెండు వాల్యూమ్స్ ఉన్నాయి. సీక్రెట్ డాక్ట్రిన్ వాల్యూమ్ 1 సృష్టి ఎలా ఆవిర్భవించిందో చెప్తుంది. సీక్రెట్ డాక్ట్రిన్ వాల్యూమ్ 2 మానవ జాతి ఎలా ఆవిర్భవించాడో చెప్తుంది. అందులో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి రెండు మూడు మాటలకి మీకు ప్రమాణం రెండు రకాలుగానూ దొరుకుతుంది. పురాణాల ప్రకారము దొరుకుతుంది, ఆధునిక విజ్ఞాన పరంగా కూడా దొరుకుతుంది. ఇంకో ప్రమాణము మీకు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అని అమెరికాలో ఒక సంస్థ ఉన్నది. భారతదేశంలో ఆ సంస్థ యోగదా సత్సంగ్ సొసైటీ అనేటటువంటి పేరుతో ఉన్నది. ఆ సంస్థ పేరు కూడా మేము వినలేదు అంటారు. మరి అంటారనేగా నేను చెప్పాను మీకు తెలియదు ఆ సంస్థలని. అక్కడ లాహరి మహాశయ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి శ్వాస ద్వారా అవతార బుద్ధిని ఎలా గుర్తించవచ్చో చెప్పాడు. దీని ద్వారా, శ్వాస ద్వారా అవతార బుద్ధిని ఎలా గుర్తించాడో చెప్పాలి. ఆ కార్యక్రమాలు జరుగుతుంది. ఇది కాక అరవిందో సొసైటీ అని ఒక సంస్థ ఉంది. ఇది కొంతమంది మీరు విని ఉంటారు. కానీ చాలా మందికి అరవిందో యొక్క యోగ జ్ఞానం గురించి తెలియదు. అరవిందో స్వాతంత్ర సంగ్రామంలో కొంచెం పనిచేశాడు కనుక కొంతమందికి ఆ దృష్టితో తెలుసు. ఆయన మూడు అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశాడు. ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు ఒకటి, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఒకటి, థర్డ్ వరల్డ్ వార్ అప్పుడు ఒకటి. నేను అన్న మాట గమనించుకోండి, మీరు తెలిసే అంటున్నాను, నేను నోరు జారలేదు. ఏం వారన్నాను, మూడు పుస్తకాలు రాశాడు ఆయన. ఫస్ట్ వెళ్ళి వారు ఇప్పుడు ద లైఫ్ డివైన్ అని రాశాడు. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ద సింథసిస్ ఆఫ్ యోగా అనే పుస్తకం రాశాడు. థర్డ్ వరల్డ్ వార్ అప్పుడు సావిత్రి అనేటటువంటి ఇంగ్లీష్ లో వేద విజ్ఞానాన్ని అందజేశాడు. సంస్కృతంలో ఎలాగైతే వేదాలు ఉన్నాయో అరబిందో వేదాలను ఇంగ్లీష్ భాషలో వేదాలుగానే అందించాడు. భావం అర్థమైందా? వేదాలు సాధారణంగా ఏ భాష తెలుస్తాం? సంస్కృతాన్ని తెలుస్తాం. ఇంగ్లీష్ లో రాస్తే అది ఏమవుతుంది? ట్రాన్స్లేషన్ అవుతుంది. కానీ అరవిందో రాసింది ట్రాన్స్లేషన్ కాదు, ఒరిజినలే. ఇంగ్లీష్ భాషలో వేదాలను అందజేశాడు సావిత్రి అనేటటువంటి పేరుతో. ఆ పుస్తకాలలో కూడా మీకు దీని యొక్క నిరూపణ దొరుకుతుంది. ఆయన డేట్ కూడా ఇచ్చాడు దానికి, 24th November 1926. ఆయన 24th November మార్నింగ్ ని చెప్పాడు. ఇది దానికి కొన్ని గంటల ముందే సత్యసాయి అవతరణ భూమి మీద జరిగింది. 23rd November 1926 శుద్ధి డే అని చెప్పబడి ఉన్నది. అది ఈ సమన్వయము చెప్తున్నాడు ఇక్కడ. మహోత్సవం లాగా సర్వధర్మాలను పక్కన పెట్టి ఆ ధర్మాలలో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి నేను భారతదేశంలో ఒక నూతన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సృష్టిస్తాను అన్నాడు. అది జరిగిపోయినది అని చెప్తున్నాను నేను. ఒక పుస్తకం కాదు, మీకు ఎన్ని పుస్తకాలు చెప్పానో ఇప్పుడు. ఇది కాకుండా భారతదేశపు యొక్క ఆత్మకు ఒక నవజీవితం ఇవ్వటానికి ఇంకొక అద్భుతమైనటువంటి వ్యక్తి, కుంభరాశి కుంభయుగము అని చెప్పబడుతూ ఉంటుంది ఈ కాలాన్ని. కాలజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఏమని చెప్తారు అంటే ఈ యుగాన్ని కుంభయుగము అంటాం, ఎక్వేరియన్ ఏజ్ అని ఇంగ్లీష్ లో చెప్తాం. ఆ రాశిలో పుట్టినటువంటి ఒక మహానుభావుడు, ఆ కుంభయుగానికి కావలసిన స్వరూపాన్ని అంతా ఇచ్చి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి శ్రీరామకృష్ణ పరమహంస. ఆయన జీవితంలో ఈ మహోత్సవము లాంటి ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది, చేసేసాడు ఆయన. కానీ అది మనకి అర్థం కాలేదు, విదేశీయులకు అర్థమైంది. అంచేత వివేకానందకి వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవము మనము ఇప్పటికీ కూడా ఇవ్వలేకుండా ఉన్నాము. 1893లో ఒక పెద్ద నగరంలో రామకృష్ణ సొసైటీ వాళ్ళు ఒకసారి నన్ను మాట్లాడటానికి రమ్మన్నారు. 1993లో ఎందుకు రమ్మన్నారు అంటే 1893 సెప్టెంబర్ 11 చికాగోలో వివేకానంద మొట్టమొదటిసారి తన నోరు విప్పాడు. 100 ఏళ్ళు అయింది అప్పటికి, 1893 నుంచి 1993 వరకు. నన్ను పిలవకండి, మీరు పిలిస్తే మిమ్మల్ని తిడతాను నేను అన్నాను. వచ్చినటువంటి సెక్రటరీలు వాళ్ళు, అదేం సార్ నన్ను ఎందుకు, మమ్మల్ని ఎందుకు తిడతారన్నారు. వివేకానంద 1893లో చెప్పిన దాన్ని ఇప్పటికీ మీరు చాలా గొప్పగా మీ సంస్థల్లో చెప్పుకుంటే అర్థం ఏమిటి అని అడిగాను. అర్థం ఏమిటి మీకు అర్థమైందా? ఏంటో 1893లో వివేకానంద చెప్పింది చాలా గొప్ప అని ఇప్పటికీ మీకు అనిపిస్తే ఈ 100 ఏళ్ళ బట్టి మీరు ఏం చేసినట్టు? అలా ఉంది మన పరిస్థితి. అర్థమైంది వాళ్ళకి, మీరు రావద్దండి అన్నారు. నేను చెప్పింది కూడా అదే కదా అని. అంటే వాళ్ళు ఇలా మొహం మీద అనలేదు రావద్దని, చాలా బిజీగా ఉందండి. ఎందుకంటే మరి ఇలా చెప్పకూడదు కదా, మీరు చాలా గొప్పవాళ్ళు, చాలా పని చేస్తున్నారు. ఇది చేయటమే మనకి, నాకు బాధ వేసుకుని మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇంకా భాగవతం యొక్క మహాత్మ్యం చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి? అసలు దాని లోతుల్లోకి వెళ్ళాలి. అంచేత ఇంకొక ప్రూఫ్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే రామకృష్ణ పరమహంస యొక్క చరిత్రని స్పష్టంగా మీరు అర్థం చేసుకుంటే, అందులో ఒక సంఘటన మాత్రమే నేను చెప్తాను, నేను అది అర్థం చేసుకోండి. రామకృష్ణ పరమహంస ఏం చెప్తాడు అంటే, ఒకసారి నేను ధ్యానంలో కూర్చుని ఉన్నాను, ఇక్కడికో ఉచ్చ లోకాలకు వెళ్ళిపోతున్నాను. ఔత్సలోకంలో నేను ఒక పొడుగాటి గడ్డకు ఉన్నటువంటి పరమ తేజస్వి అయినటువంటి మహావృద్ధుణ్ణి చూశాను ధ్యానంలో అంటాడు. ఏదో లోకంలో వచ్చే లోకాలలో మహా తేజవంతుడైనటువంటి స్వర్గాటి గడ్డము అది ఉన్నటువంటి ఒక మహావ్యక్తిని చూశాను, అతను ధ్యానంలో ఉన్నాడు. అతను ధ్యానంలో ఉన్నప్పుడు అంతకంటే పై లోకాల నుంచి ఒక చిన్న బాలుడు ఈ మహాయోగి ఓడిలో దిగుతాడు. మహాయోగి ధ్యాన స్థితిలో ఉన్నాడు, ధ్యాన స్థితిలో ఉన్నాడు కనుక అతని ఒడిలో ఉన్నటువంటి అంతకంటే పై లోకాల నుంచి వచ్చినటువంటి పిల్లవాడిని గుర్తించలేదు. అప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు, గడ్డం పీకుతాడు. గడ్డం పీకితే అతని కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిస్తే ఆ పిల్లవాడిని చూస్తే పిల్లవాడు ఏమంటాడు, నేను భూమి మీదకి వెళ్తున్నాను, నాకు సహాయపడటానికి నువ్వు రా అని తర్వాత ఆయన చెప్తాడు. బ్రహ్మ సమాజంలో కేశవ చంద్ర సేన వాళ్ళు ఉన్నప్పుడు చెప్తాడు, ఆ చిన్న పిల్లవాడిని నేను అంటే రామకృష్ణ పరమహంస, గడ్డపైనవాడు వివేకాన్ని. అంటే ఆ యుగావతారము అనేటటువంటిది జరిగిపోయి కొన్ని 50-60 ఏళ్ళు దాటిపోయినా కూడా మనం ఇంకా అవతారం వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాం. చేయకండి, చేయగలిగితే మీరు అవతారానికి సహాయపడండి, లేకపోతే కనీసం అడ్డు తగలకండి. అది చాలా గొప్ప. చిన్నప్పుడు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ ఒక పుస్తకం చదివాను నేను నా చిన్నప్పుడు 7వ క్లాస్ 8వ క్లాస్లో చదువుతున్నప్పుడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే అచ్చా బాలక్. అచ్చా బాలక్ అంటే తెలుసుగా మీకు, ట్రాన్స్లేట్ చేయాలా, మంచి బాలుడు అని. ఆ పుస్తకంలో ఏం రాసింది అంటే మంచి బాలుడు వాళ్ళ అమ్మకి నాన్నకి సహాయపడతారు అని. ఇంకైతే నేను ఆ పుస్తకం చదివిన 2వ రోజు నుంచి వంటింట్లోకి వెళ్ళిపోయి మా అమ్మకి సహాయం చేయటం మొదలు పెట్టేశాను. అప్పుడు మా అమ్మ ఏమందో తెలుసాను, ఆయన నువ్వు వంటింట్లోకి రాకుండా ఉంటే చాలు, అదే పెద్ద సహాయం అంది. అలాగా మరి మనం గురువులకి సహాయపడాలి అంటే అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో తెలిస్తే కదా మీరు సహాయపడేది. మీకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో, మీకు ఉన్నటువంటి అవగాహనతో ఏం సహాయపడగలం మనం? ఆ విధంగా మనం మంచి పని చేస్తున్నాం వాళ్ళకి, మా అమ్మకి చేసినట్టు నేను. ఏంటంటే వాళ్ళ పనులకి మనం అడ్డు తగలటం లేదు. కానీ నేను కోరుకునేది ఏంటంటే పనులకి ఉద్దేశ్యం ఏంటో నేర్చుకుని అడ్డు తగలకుండా వాళ్ళ కార్యక్రమాల్లో మనం సహాయపడగలమా. ఇంతకీ నేను ఇంకా అద్భుతం గురించి చెప్పలే, అవతారం వచ్చింది అని చెప్పా. కానీ అద్భుతం ఏంటి అంటే ఈ మొత్తం పృథ్వీ గ్రహాన్ని 4 వ్యక్తులు శాసిస్తూ ఉంటారు. ఈ మొత్తం పృథ్వీ గ్రహాన్ని వాటినే మహాభారతంలో మనం భాగవతంలో ఏమని చెప్తూ ఉంటాం అంటే సనక సనందాదులు అని చెప్తూ ఉంటాం. ఈ సనక సనందాదుల్లో కూడా ఈ 4లో కూడా ఇంకా వీళ్ళందరిలోనూ హెడ్ ఎవరు అంటే సనత్ కుమారుడు. ఇంత ఏ విధంగా అయితే భారతదేశానికి ఏమి జరిగినా కూడా ప్రెసిడెంట్ యొక్క ఆజ్ఞతో జరుగుతుంది, బై ది ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని అన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే పృథ్వీ గ్రహం మీద ఏ దేశంలో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చినా అవి ఎవరి ద్వారా జరుగుతాయి, సనత్ కుమారుడు ద్వారా జరుగుతాయి. ఈ సనత్ కుమారుడు అవతారం కంటే కూడా ముందు భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను సవరించడానికి పృథ్వీ గ్రహం ఏర్పడిన తర్వాత కేవలం 3 సార్లే భూమి మీద అవతరించేది. పృథ్వీ గ్రహం 4 కోట్ల సంవత్సరాలు అయిందో మనకు తెలియదు. కేవలం 3 సార్లే శరత్ కుమారుడు పృథ్వీ గ్రహం మీద అవతరించాడు. అంటే శరత్ కుమారుడు అంటే ఎవరో అర్థమైంది కదా మీకు, అవతారం కాదు, ఎవరి వల్ల అవుతే అవతారం కూడా భూమి మీదకి వస్తుందో. అవతారానికి ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ ఉండకపోతే అవతారం ముందు రాలేడు. యదా యదాహి ధర్మస్య
గ్లానే భవతి భారత అభ్యుత్థానం మదర్మస్య తదాత్మానం సుజామి. కండిషన్ అది. కానీ ప్రెసిడెంట్ ఎప్పుడు పడితే ఎప్పుడు రావచ్చు. ఈ మొత్తము పృథ్వీ గ్రహం మీద అతనికి ఆధిపత్యం ఉన్నది. అవతారమూర్తి కూడా పృథ్వీ గ్రహం మీదకి రావాలంటే అతని పెర్మిషన్ కావాలి. అతని ముందు రెండు అవతారాల గురించి నేను చెప్పను, కానీ పృథ్వీ గ్రహం మీద ఈసారి అతను రెండు రూపాలుగా వచ్చాడు. ఆ రెండు రూపాలుగా వచ్చినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళ పునర్జన్మల గురించి చెప్పుకోలేదు. మిగతా అవతార మూర్తులు అందరూ కూడా వాళ్ళ పునర్జన్మ గురించి చెప్తారు. రామకృష్ణ పరమహంస ఇప్పుడే చెప్పాను కదా అక్కడి నుంచి దిగి వచ్చాడని. అరవిందో చాలా అవతారాల గురించి చెప్పుకున్నాడు, తన యొక్క ఇదివరకుటి అవతారాల గురించి. భావం అర్థమవుతుందా చెప్పింది? కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అవతార మూర్తి ఒక జన్మ పరంపరలో ఉంటాడు, కానీ అతను ఎప్పుడు పుడుతూ ఉంటాడు? యదా యదా హి ధర్మస్య, అప్పుడు పుడుతూ ఉంటాడు. కానీ అతనికి జన్మ పరంపర ఉన్నది. కానీ ఈయనకి ఎవరికి? ఆయనకి జన్మ పరంపర లేదు. ఈజ్ బియాండ్ దట్. ఈనాడు ఈ మధ్య కాలంలో మన దేశంలో పుట్టినటువంటి ఇద్దరు వ్యక్తులు పునర్జన్మల గురించి మాట్లాడలేదు. ఒకటి రమణ మహర్షి, ఇంకోటి దిల్లేలు మీదమ్మ. వాళ్ళు వాళ్ళ పూర్వ అందరూ చెప్పుకుని వచ్చారు, కానీ వాళ్ళు మాత్రము వీరు సనత్కుమారులు అవతారము అని సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? పరమాచార్య. పరమాచార్య అంటే ఎవరు తెలుసు కదా? ఆయన మీద మనకి చాలా అభిమానం ఉంది, గౌరవం ఉంది. ఆయన డైరెక్ట్ గా ఒక పబ్లిక్ స్పీచ్ లో ఈ మాట చెప్పలేదు. ఏ మాట? రమణ మహర్షి అండ్ జిల్లేలముడమ్మ సనత్ కుమారుల యొక్క ఖండావతారాలు అని చెప్పలేదు. కానీ అది చదివితే మీకు అర్థమైపోతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను? ప్రతి పూర్ణమి నాడు మీరు ఏ పని చేసినా చెయ్యకపోయినా దగ్గరగా ఉన్న జిల్లేడు ముడికి వెళ్ళి పూర్ణిమ నాడు అక్కడ గడప గలిపితే చాలా మంచిది. ఇంత పెద్ద అథారిటీతో చెప్తున్నా, చెప్పినా పూర్ణిమకి ఒక రోజు ముందు నేను చెప్పుకుంటే ఎవరో వెళ్తారు. దాని తర్వాత బస్సులు వేసుకు వెళ్ళమని చెప్పినా ప్రారంభం అంటే అది. అంత అద్భుతమైనటువంటి వ్యక్తుల సమాధి అక్కడ ఉన్నది. చింతామణి లోక సుఖం. చింతామణి అంటే అక్కడ ఉన్నది. ఉన్నదెవరు? మామూలు గురువు కాదు. గురువులందరికీ కూడా నువ్వు పుట్టు ఈ దేశంలో, ఫలానా దేశంలో, ఫలానా దేశంలో, భారతదేశంలోనే కాదు. పృథ్వీ గ్రహాధిపతి అంటే ఎక్కడ ఎక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ ప్రభుత్వం ఉంటుందో అక్కడక్కడ ఈ సనత్ కుమారుడి యొక్క పెర్మిషన్ కావాలి. అది కాస్త గమనించుకోండి. రేపు 17వ తారీఖు నుంచి 17, 18, 19 అక్కడ నేను కుండలిని క్లాసెస్ చెప్పబోతున్నాను. నేను చెప్పుకున్నా కదా, నా లాభం నేను చూసుకుంటున్నాను. మిగతా వాళ్ళకి కూడా చెప్పవలసినటువంటి బాధ్యత ఎందుకుంది అంటే, గురువుని చెప్పాడు కదా గేహే గేహే జనే జనే, ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తిలోనూ నేను దీన్ని స్థాపిస్తాను అని నారదుడు చెప్పినప్పుడు మరి నేనేం చేయాలి? నారదుడిలాగా స్థాపించకపోతే నేను హరిదాసునే కాదు అని చెప్పే దమ్ము నాకు లేదు. అతి సాధారణమైన వ్యక్తిని కనుక నా ప్రయత్నం ఏంటి అంటే నాకు తెలిసినది చెప్తూ ఉంటాను, తెలిసినది స్పష్టంగా చెప్తూ ఉంటాను. ఇన్నాళ్ళు ఇంత స్పష్టంగా నేను మా వాళ్ళకి కూడా ఎప్పుడు చెప్పినట్టు గుర్తు లేదు. మా వాళ్ళు అర్థం చేసుకుని ఉంటే అర్థం చేసుకుని ఉంటారేమో వాళ్ళు. కానీ ఈ వసంత పంచమి నుంచి నేను డైరెక్ట్ గానే అనౌన్స్ చేస్తున్న ఇంకేత, ఈ సంవత్సరం లోపల ఎంతమంది వచ్చేయగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ గా అయిపోతారు. దాని తర్వాత బ్యాచ్లేం ఆదో. ఒకసారి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చాక ఏమవుతుంది? సంవత్సరం తర్వాత సంవత్సరం బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ వస్తూనే ఉంటారు. కానీ ఒక ప్రొఫెసర్ గా నా అనుభవం ఏంటంటే, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చదవక్కర్లేదు, వాళ్ళు ఏం గందరగోళం పడక్కర్లేదు. దాని తర్వాత ఫస్ట్ క్లాస్ గ్యారంటీ వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి మేము ఫస్ట్ క్లాస్ ఇచ్చుకోకపోతే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు రాదు. అదే ఇక్కడ వర్తిస్తుంది. అంత భౌతిక జగత్తులో ఏది ఉంటుందో ఆధ్యాత్మిక జగత్తులో కూడా అదే నియమం ఉంటుంది. కనుక దీన్ని మనస్సులో పెట్టుకోండి మీరు. అన్య ధర్మాంస్థిరస్కృత్య పురస్కృత్య మహోత్సవాన్ తదానాహం హరేర్దాసో లోకే త్వాం న ప్రవర్తయే. సరే, ఇలాగా నారదుడు భక్తికి చెప్పి నేను ఏదో ఒక విధానాన్ని అవలంబించి నేను ముసలిగా శక్తిహీనులు అయిపోయినటువంటి ముసలి వాళ్ళు అయిపోయినటువంటి కోమాలో ఉన్నటువంటి పిల్లలను నిద్ర లేపటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. అహో నారద ధన్యోసే ప్రేతిష్టే మై నిష్ 23వ శ్లోకం చూసుకోండి. పుస్తకం ఉన్నవాళ్ళు నాతో చదివేయండి. అహో నారద ధన్యోసే ప్రేతిష్టే మై నిశ్చల నా కదాచిత్ విముంచామి చిత్తే స్థాస్యామి సర్వదా కృపాలు నా త్వయాసాదో మద్భాధా ధ్వంసితాక్షణాత్ పుత్రో యోశ్చేతన నాస్తి తతో. హే నారద, నీ మాటలు పెట్టే నీ ప్రతిజ్ఞ చూసేసారు కదా నాకు ఉత్సాహం వచ్చేసింది. భక్తిని ప్రతి చోట స్థాపిస్తానన్నాడు కదా నాకు ఉత్సాహం వచ్చేసింది. అంతా బాగానే ఉంది, కానీ ఏంటి కానీ నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ముసలితనంలో ఉన్నారు, వాళ్ళని కాస్త నిద్ర లేపు అంది. సూతవాచ తస్యావచస్స మాకణ్య కారుణ్యం నారదోగత తయోర్బోధన మారేభో కరాగ్రేణ విమర్దనం. కరాగ్రేణ విమర్దనం అంటే చేతితో తట్టి వాళ్ళని లేపటానికి ప్రయత్నించాడు. లేవలేదు వాళ్ళు. ముఖం సంయోజ్య కరణాంశే శబ్దముచ్చే సముచ్చరన్ జ్ఞానం ప్రబుద్ధతాం శీఘ్రం రే వైరాగ్య ప్రబుద్ధతాం. ఇంకా కొడితే లేకపోతే ఏం చేశాడు, చెవి దగ్గర నోరు పెట్టి రే అంటే ఒరే అన్నమాట. లే ఎవరు, రే వైరాగ్య జ్ఞాన ప్రబుద్ధతాం. నిద్ర లేవండి, లేవలేదు. చెవులు నోరు పెట్టి ఆర్చాడు. తర్వాత ఏం చేశాడు, వేద వేదాంత ఘోషేశ్చ గీతా పాఠే ముహుర్ముహు బోధ్యమానో తదా తేన కథం చిత్తోత్సితో బలాత్. అప్పుడు వేదాలు వేదాంగాలు గీతాలు ఇవంతా కూడా తిరిగి 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 ఉచ్చేశ్వరంతో వాళ్ళ చెవుల్లో చెప్పాడు. ఎవరి చెవుల్లో, వాళ్ళ చెవుల్లో చెప్తే నీకు నాకు తెలియదు. మనం ఎన్నిసార్లు గీత చదివామో, ఎన్నిసార్లు ఏం చదివామో, ఏం చెప్పినా ఎక్కడ ఉంటాం, మనలో ఉన్నటువంటి జ్ఞానము లేవలేదు, వైరాగ్యము లేవలేదు. గీతా ప్రెస్ గోరఖ్పూర్ ఈ పుస్తకాలన్నీ కూడా వాళ్ళే అచ్చిపించేది. నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన చెప్తున్నాను ఈ భాగవత కథ గురించి. ఒక కుటుంబంలో ఈ భాగవత సప్తాహం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. అంటే నిరంతరం అంటే అర్థమైంది కదా, సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి. ఆ కుటుంబంలో, ఆ మార్వాడి కుటుంబంలో ఏం జరుగుతుంది అంటే, వారానికి ఒకసారి చొప్పున సంవత్సరంలో 52 సార్లు భాగవత పారాయణ అయిపోతుంది. అలాగే 2-3 తరాల నుంచి జరుగుతుంది. కానీ ఈ మధ్య అంటే 1890 ఆ ప్రాంతంలో, 1890 ఆ ప్రాంతంలో 3వ తరంలో ఉన్నటువంటి మార్వాడి వాళ్ళు భాగవత సప్తాహం, భాగవత సప్తాహం చేసేటప్పుడు కండిషన్ ఏంటి అంటే, చెప్పేవాడు తూర్పు వైపు తిరిగి కూర్చోవాలి, ప్రముఖ శ్రోత ఉత్తరం వైపు తిరిగి కూర్చోవాలి. కండిషన్ అది. ప్రముఖ శ్రోత ఒక్కడే ఉంటాడు. అంటే ఏంటక్కడ వచ్చేస్తారు రారో, ఎంతమంది వస్తారో తెలియదు. కండిషన్ ఏంటి అంటే, చెప్పేవాడి కనీసం ఒక బలిపశువైనా దొరకాలి అంటే కంటిన్యూస్ గా వింటానికి. అంచేత వాడు ప్రముఖ శ్రోత అనమాట. వాడు బుక్ చేసి వేయడం అనమాట. సాధారణంగా ఈ కుటుంబంలో యొక్క పెద్ద సరే ఆ పెద్దలు ప్రముఖ శ్రోతగా ఉండేవారు. కథ అర్థమవుతోంది కదా సిచ్యువేషన్.
భాగవతం చెప్పేవాళ్ళు ఎవరో చెప్పిస్తూ ఉంటారు. ఆ మార్వాడి కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్దతను ప్రముఖ శ్రోతగా వింటూ ఉంటాడు. ఇలా ఎన్ని తరాలు బట్టి జరుగుతుంది? 3-4 తరాలు బట్టి జరుగుతుంది. భాగవతం వింటున్నారు. సరే, ఒకరోజు ఏమైందంటే ఈ ప్రముఖ శ్రోతకి ఏదో చాలా ప్రముఖమైనటువంటి పని, ఇంపార్టెంట్ వర్క్ తగిలి ఈయన వెళ్లాల్సి వచ్చింది. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఒకవేళ పెద్దతను వినలేకపోతే ఆత్మవత్ భాగ్యతే పుత్ర, కొడుకును కూర్చోబెట్టాలి అక్కడ. ఒక వ్యక్తి ఎవడైనా ఒక పని చేస్తాను అని అన్నప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఏదైనా పని వల్ల నువ్వు కూర్చోలేకపోతే ఎవరిని కూర్చోబెట్టాలి? అదే చెప్పాడు అతను. నువ్వు వెళ్తే వెళ్ళవయ్యా, దానికే ఉంది, నీ పెద్ద కొడుకును కూర్చోబెట్టి అన్నాడు. నేను కూర్చోబెట్టాను కాదు, కూర్చోబెట్టాను అన్నాడు. అదేంటయ్యా మరి పురాణం ఇది? లేదు, నా రెండో కొడుకును కూర్చోబెడతాను కానీ పెద్ద కొడుకును కూర్చోబెట్టాను అన్నాడు. శాస్త్రం ఒప్పుకోదయ్యా, పెద్ద కొడుకు కూడా పని పడితే మరి పెద్ద కొడుకు ఇంట్లోనే ఉన్నాడు కదా, అంటే ఏంటి నీకు చెప్తే అర్థం కాదా, కుదరదు అన్నాడు. అసలు విషయం ఏంటో చెప్పలే అన్నాడు. అసలు రహస్యం ఏంటంటే, వాడు చెప్పింది విన్నదే ఆచరిస్తాడు, మేము 3 తరాలు బట్టి భాగవతం విన్నాం, మేమే ఆచరించాం, మాకేం కొంపలు అంటుకుపోవు. నా పెద్ద కొడుకు కనుక విన్నాడో కొంపలు అంటుకుపోతాయి, వాడు తక్షణం దాన్ని ఆచరణలో పెట్టేస్తా ఉంటాం మా కుటుంబం. అది అది ఎందుకు చెప్పానో నాకు అర్థం లేదు. ఎందుకో గుర్తొచ్చింది ఆ కథ చే, నిద్ర లేవలేదు అని దానికి చెప్పాను గుర్తు. వేద వేదాంత ఘోష గీతా పాఠే బుహుర్భు బోధ్యమానో దాతేనా కథం శోధితో బలాత్. ఈ గీత అది విన్నప్పుడు ఏంటంటే ఆ క్షణంలో చాలా బాగుందనిపిస్తుంది, మళ్ళా నిద్రపోతున్నారు.
నేత్రారణవలోకంతో జృంభంతో శాల సాభౌ భగవత్ ఫలితో ప్రాయ స్పృష్ట కాష్ట సమాంగతో.
మెల్లిగా కళ్ళు తెరుస్తారు, మళ్ళా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఆవలిస్తున్నారు, జృంభంతో ఆవలిస్తున్నారు. నాకు ఒకటి మాత్రం చాలా నచ్చింది ఏంటంటే, మీలో మీలో ఎవరు ఇంతవరకు నేను చూడగా ఆవలించలేదు అంటే ఆవలిస్తున్నారంటే నాకు తెలియదు. కానీ ఇక్కడ పాపం నారదుడికి లేపుకున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆవలిస్తూ కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఇదంతా కూడా ఆధ్యాత్మిక విద్యకి మన రియాక్షన్ చెప్తున్నాడు. అది మనకి ఇష్టమే ఇదంతా కూడా, కానీ ఆచరించాలి అంటే మాత్రం జ్ఞాన వైరాగ్యాలలో శక్తి లేకపోవటం వల్ల ఆచరణలోకి పెట్టలేకపోతున్నాం.
సూక్ష్మమౌతో నిరీక్షైవ పునఃస్వాప పరాయణో ఋషిశ్చింతా పరో జాత కిం విజ్ఞేయం.
ఇప్పుడు నారదుడికి టెన్షన్ వచ్చింది, నేనేమో భక్తికి చెప్పేశాను మీ జ్ఞాన వైరాగ్యాలను నిద్రలు లేపిస్తానని, తనకున్న జ్ఞానం అంతా మంత్రాలు జపాలు వేదాలు గీతలు అంతా చెప్పాడు, లేపాడు సుదిపాడు, ఆవలిస్తున్నారు నిద్రపోతున్నారు, ఎలాగ నేను నా మాట నిలబెట్టుకోవాలి అంటున్నాడు.
అహో నిద్రా కథం యాతి వృద్ధ సంత్య మహత్తరం చింతయన్నితి గోవిందం స్మారయామాస భార్గవ.
అప్పుడు ఎలాగే వీళ్ళ నిద్రను నేను పోగొట్టాలి అని చింతయామాస అని గోవిందుణ్ణి భగవంతుణ్ణి తలుచుకున్నాడు.
వ్యోమవాణి తదేవ్యతమితి ఉద్యమ సఫలస్తేయం భవిష్యతి న సంశయ.
అప్పుడు ఆకాశవాణి వచ్చింది, హే నారద నువ్వు గాభరా పడకు, నీ యొక్క ప్రయత్నము ఖచ్చితంగా సఫలమవుతుంది. ఈ వ్యోమవాణి అనేటటువంటిది గుర్తుంచుకోండి, సామూహికంగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యోమమాణి అంటే మొబైల్ ఫోన్. కానీ మొబైల్ ఫోన్స్ కంటే ముందు నారదుడి దగ్గరికి ఒక మొబైల్ ఫోన్ ఉందన్నమాట వ్యోమవాణి. ఏం చెప్పిందా మొబైల్ ఫోన్? నువ్వేం గాబరా పడకు, ఖచ్చితంగా నీ యొక్క ప్రయత్నము ఏంటా ప్రయత్నము? జ్ఞాన వైరాగ్యాలను నిద్రలేపటం అనేటటువంటిది ఖచ్చితంగా సఫలం అవుతావు. ఇక్కడ అదేం చెప్పింది ఆకాశవాణి, ఒక సత్కర్మ నువ్వు ఆచరించాలి. నువ్వు కనుక సత్కర్మను ఆచరిస్తే జ్ఞాన వైరాగ్యాలు లేస్తాయి. నారదుడికి చెప్తుంది అది, కానీ ఆ సత్కర్మ ఏంటో చెప్పలేదు. అది సస్పెన్స్ లో పెట్టేసింది. ఆ సత్కర్మ అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది అంటే, సాధుభూషణ మంచి శాస్త్రవేత్తలు, పండితులు, సాధువులు వాళ్ళని అడిగితే ఏ సత్కర్మ చేస్తే జ్ఞాన వైరాగ్యాలు లేస్తాయో తెలుస్తాయి అని ఆకాశవాణి వినిపించింది. సత్కర్మణి కృతే తస్మిన్ సనిద్రా వృద్ధతానయో గమిష్యతి క్షణాద్ భక్తి సర్వత ప్రసరిష్యతి. ఆ సత్కర్మ ఆచరించిన మరుక్షణము కూడా వీళ్ళు నిద్రలేచి కూర్చుంటారు. అప్పుడు ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు కలిసి చాలా సఫలమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాయి. ఇత్యాకాశవచ స్పష్టం తత్సర్వైరపి విశ్రుతం నారదో విస్మయం లేభే నేదం జాతమితి బ్రువన్. ఇది నారదుడే కాదు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విన్నారు. ఒక సత్కర్మ ఆచరిస్తే జ్ఞాన వైరాగ్యాలు నిద్రలేస్తాయి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిసి ఒక అద్భుతమైనటువంటి సృష్టిని నిర్మిస్తాయి అని ఆకాశవాణి చెప్పింది విన్నారు. అరే ఈ సంగతి నాకు తెలియదే అనుకున్నట్టు నారదుడు. మేధం జ్ఞాతమితి బ్రువన్, మేధం అంటే ఇది నాకు తెలియదు అని నారదుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఏం తెలియదు నారదుడికి? సత్కర్మ ఏమిటో. ఏ సత్కర్మ? జ్ఞాన వైరాగ్యాలను నిద్రలేపే సత్కర్మ నారదుడికి కూడా తెలియలేదు. అది కాస్త జాగ్రత్తగా ప్రస్తుతాన్ని గుర్తుంచుకోండి. నారదు వాచ అనయాకాశవాణ్యాపి గోప్యత్వేన నిరూపితం కిం వా తత్సాధనం కార్యం ఏన కార్యా భవేత్తయో క్వ భవిష్యంతి వ భవిష్యంతి సంతస్తే కథం దాస్యంతి సాధనం మయాత్ర కిం ప్రకర్తవ్యం యదుక్తం వ్యోమ భాషయ. సత్యం అంటే ఏమిటి? ఆ సత్కర్మ నాకు చెప్పగలిగేటటువంటి మహానుభావులు ఎక్కడ దొరుకుతారో చెప్పలేదే అని ఆలోచించుకుంటున్నాడు నారదుడు. సూతోవాచ తత్రద్వాపపి సంస్థాప్య నిర్గతో నారదో ముని తీర్థం తీర్థం వినిష్కమ్య పృచ్ఛన్ మార్గే మునీశ్వర. అప్పుడు ఆ జ్ఞాన వైరాగ్యాన్ని అక్కడే వదిలేసి తీర్థ తీర్థాలకి కల్పించినటువంటి కృతి మహానుభావుని కూడా ఇలా నాకు ఒక ఆకాశవాణి వచ్చింది, జ్ఞాన వైరాగ్యాలను నిద్ర లేపుదాము అని నేను ప్రయత్నించాను, ఆ ప్రయత్నము సఫలము కాలేదు, ఏ సత్కర్మ చేస్తే జ్ఞాన వైరాగ్యాలు నిద్ర లేస్తాయో నాకు చెప్పండి అని అందరినీ అడగటం మొదలెట్టాడు.
వృత్తాంత శ్రూయతే సర్వై కించిన్ నిశ్చిత్య నోచ్యతే అసాధ్యం కేచన ప్రోచు దుర్గేయమితి చాపరే మూకీ భూతాస్తధాన్యన్యే కియతంతు పలాయితాః ఆహాకారో మహానాసీత్ త్రైలోక్యే విస్మయావహ వేద వేదాంత ఘోషైః గీతా పాఠే విభోధితాం.
అప్పుడు మూడు రకాలైనటువంటి రియాక్షన్స్ ఉంటాయి. మొదటిది ఏంటి అంటే, కొంతమంది కించిన్ నిశ్చిత్య నోచ్యతే, నిశ్చయంగా ఇదే చెయ్యి అని ఎవరు చెప్పలేరు. కొంతమంది ఇది చేయొచ్చు అది చేయొచ్చు, ఇంతకీ ఏం చేయమంటాం, ఇది చేయొచ్చు అది చేయొచ్చు. ఇప్పుడు డాక్టర్స్ లాగా అనమాట, ఒక డాక్టర్ ఏం చెప్తాడు ఆపరేషన్ చేయాలంటాడు, ఇంకో డాక్టర్ ఏం చెప్తాడు మందులతో తగ్గి, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, మనం ఏం చేయలేము. అది పరిస్థితి అయింది అక్కడ. కించిన్ నిశ్చిత్య నోచ్యతే, ఇది నిశ్చయంగా చెయ్యి అని ఏ మహానుభావుడు చెప్పలేదు. అది ఒక వెరైటీ అన్నమాట. రెండోది ఏమన్నారు, అసాధ్యం చేతన అప్రోచ్. కొంతమంది ఏమన్నారు, అసాధ్యం, అది అసాధ్యం అయ్యాసను ప్రయత్నించకన్నారు. దుర్గేయమితి చాపరే, ఇంకొంతమంది ఏమన్నారు, చాలా కష్టమయ్యాది మాకు తెలియదు, మరి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకో.
ఇంకొక వెరైటీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికంటే గొప్పవాళ్ళు. మొదటి వాడు ఏం చేయాలి? రెండో చెప్పారు. రెండో వాడు ఏం చెప్పాడు? అసాధ్యం అన్నాడు. మూడో వాడు ఏం చెప్పాడు? చాలా కష్టము, మాకు తెలియదు కానీ నువ్వు ప్రయత్నం చేస్తే చెప్పేవాళ్ళు దొరుకుతారు అని.
నాలుగో రకం వాళ్ళు ఏమన్నారు చూడండి, మూకీభూతస్థ ధాన్యేతు కియతస్థు పలాయిత.
నోరు మూసేసుకుని మౌనంగా పారిపోయారు. ఈ ప్రశ్న విని ఈ నాలుగు మనం చేస్తున్నామో లేదో చూసుకోండి. ఇది ఎప్పుడు కూడా సాధకుడు తన మీద తాను అన్వయించుకుంటే ఈ శాస్త్రానికి ఉపయోగం తప్ప, నారదుడు ఎవరినో అడిగితే వాళ్ళు నాలుగు రకాలుగా ప్రశ్న చెప్పి పారిపోతే అది ఒక కథ మాత్రమే అయింది. కథాసార తత్వగత అని విన్నాం కదా నిన్న. కథాసారం అంటే ఏంటి? కథలాగే వింటాను తప్ప అందులో ఉన్నటువంటి సారము నీకు ఉపయోగపడుతుంది అన్నది మర్చిపోతాం. అంటే మనం నాలుగు రకాలుగా రియాక్ట్ అవుతాం. మొట్టమొదట ఏంటి అంటే నాస్తికుడు, అసలు పారిపోతారు వాళ్ళు. అసలు ప్రశ్న ఉంది దీని మీద, అసలు అదంతా లేదే, అసలు దాన్ని గురించి పట్టించుకోమాక. పలాయిత. ఇంకో రకం వాళ్ళు ఏం చెప్తారు? ఆత్మ, పరమాత్మ, భగవంతుడు చాలా కష్టమయ్యాయి, మనకెందుకు, మనం చేస్తే పని మనం చేస్తుంది. దుర్గే. ఇంకో రకమైన వాళ్ళు ఏంటంటారు? అది అసాధ్యమయ్యా బాబు, కారణ జన్మలు మాత్రమే ఆ పని చేయగలరు. మనం గ్యారంటీగా కారణ జన్మలను కాదు కనుక మనం ఆ పని చేయక్కర్లేదు, అది అసాధ్యం. ఇంకో రకమైన మొదటి రకం వాళ్ళు ఏంటి? ఇది చెప్తారు, అది చెప్తారు. దేవాలయానికే వెళ్తారు, కానీ దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన భారతదేశంలో ఉండేటటువంటి పరమ దౌర్భాగ్యం ఇది. కామర్స్ కాలేజీకి సైన్స్ చదువుకోవడానికి వెళ్తున్నాను అని ఎవడైనా అన్నాడు అనుకోండి, కామర్స్ కాలేజీకి ఒప్పుకుంటారా? ఎక్కడికి వెళ్ళాడు వాడు? అంతే కదా. నాకు మెడిసిన్ నేర్చుకోవాలని ఉంది, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తున్నాను అంటే నువ్వు ఏ విద్యాలయానికి వెళ్తున్నావో ఖచ్చితంగా ఆ విద్యాలయంలో ఒక విద్య నేర్చుకోవటానికి వెళ్తున్నావు నువ్వు కదా. ఇక్కడే వెళ్తున్నావా? డబ్బు ఖర్చు పెడతావా? పుస్తకం కొంటావా, కొనవా? ఇంకా ఏం చేస్తావు? విద్యాలయంలో అలా వెళ్ళి అటెండెన్స్ ఇచ్చి వచ్చేస్తావా? వస్తే తప్పే ఉంది, చదువుకోవాలి కదా. ఎన్ని నిమిషాలు చదువుకోని కనీసం విద్యాలయానికి వెళ్ళి ఆ విద్య నేర్చుకోవటానికి నేను కనీసం ఎంతసేపు ఉండాలో? 5 నిమిషాలు, 10 నిమిషాలు ఉంటే చాలా. పొద్దున్న 10 గంటలకు వెళ్తే ఎంతవరకు ఉంటారు కదా? ఉన్నాక అక్కడ చెప్పిన చదువు అక్కడే వదిలేసి వస్తారా, లేకపోతే ఇంటి దగ్గర కూడా చదువుకుంటారా? మరి మీరు దేవాలయానికి వెళ్ళి ఎంతసేపు ఉంటున్నారు? ఎంతసేపు ఉంటున్నాం? ఏ విద్య నేర్చుకుంటున్నారు? దేవాలయాల్లో మరి ఏదో నేర్చుకోవాలి కదా. ఫస్ట్ ఎన్ని రోజులు? ఓ ఇంజనీర్ అవ్వాలంటే ఎన్ని రోజులు వెళ్ళాలి కాలేజీకి? మార్నింగ్ టు ఈవినింగ్ ప్లస్ ప్రాక్టికల్స్ గందరగోళం. నువ్వు దేవాలయాల్లో 8 నిమిషాలు గడుపుతున్నావు. మొదటి రకం వాళ్ళు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. వెళ్తున్నామండి, వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? ఫలానా శాస్త్రంలో చెప్పబడింది, అక్కడ ఏం చెప్పబడిందో మళ్ళా ఖచ్చితంగా అలా ఆచరించాం. సైన్స్ ఉంది దానికి. సూర్య పూజ చేయాలంటే నువ్వు ఎలాంటి పుష్పాలు వాడాలి? విష్ణువు యొక్క పూజ చేయాలంటే ఎలాంటి పుష్పాలు వాడాలి? ఏ నియమము దేవాలయాలలో పాటించబడటం లేదు. పాటించబడకపోతే రిజల్ట్ ఎలా వస్తాయి మీకు? రిజల్ట్ రావటం లేదు కనుక మనం ఏమంటాం? దేవుడు లేడు. ఎందుకు లేడు అంటే నా నౌకర్లాగా పనిచేయటం లేదు. దేవుడు పని ఏంటి అంటే నీ కోరిక తీర్చేయాలి. ఎందుకు తీర్చాలి? ఒకసారి ఆయన ప్రత్యక్షం ఏరా, నీ కోరిక నేను ఎందుకురా తీర్చాలి అని అడిగాడు అనుకో, ఏం చెప్తాం మనం? నీకు భక్తి కూడా లేదా? నిరంతరము ఆయన మీదే ధ్యాస ఉండి చూడు, మోహం వచ్చేసింది, నిన్ను మర్చిపోలేకుండా ఉన్నాను. మీరాబాయి వాళ్ళు అలాగా కదా. వాళ్ళు భగవంతుడిని అడగవచ్చు, బాబు నిరంతరం నీ ధ్యాసలోనే ఉన్నాను నేను. మనం ఏ ధ్యాసలో ఉన్నాం అక్కడ కూడా కొత్త చెప్పులు ఒకసారి వేసుకు వెళ్ళాను నేను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. కొత్త చెప్పులు వేసుకుని సాయి గుడికి వెళ్ళాను. ఏం జరిగిందో మీకు తెలుసా? సాయి గుడి లోపలికి వెళ్ళలేదు నేను. వాళ్ళతో ఏం చెప్పానంటే వద్దునండి నేను బయటే ఉంటాను. ఎందుకు బయట ఉంటాను? దృష్టి దేని మీద ఉంది? కానీ సాయి ఏం చేయాలి నాకు? మీరు అడిగింది ఎందుకు ఇవ్వాలి? గురువులు వాళ్ళు తపస్సు చేసినటువంటి తపస్శక్తి ఎందుకు మనకి దానం చేయాలి? అసలు భావం అర్థమవుతుందా? ఈ జ్ఞాన వైరాగ్యం అంటే అది, ఆ జ్ఞానం లేదు మనకి. వాళ్ళు ఇస్తున్నారు అది కరెక్టే. అది ఇవ్వటం ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళు కరుణా సముద్రులు కనుక. కానీ వాళ్ళ కరుణ ఉంది కదా అని ఎవడైనా నేను తిండి పెడుతున్నాను అని చెప్తే మనం వెళ్ళి తింటానికి కూర్చుంటానే ఇంటి అక్కడ వెళ్ళం. మనం అడుక్కు తినేవాళ్ళం కాదు. మనం మన తిండి మనం సంపాదించుకుంటాం. అలాగే భాగవతం ఏం చెప్తుంది అంటే భగవంతుణ్ణి యాచించకండి. భగవంతుడి చెవి మెలితైతే నాకు ఇది చెవి అనేటటువంటి శక్తి మీరు సంపాదించుకోండి. దానికి ఉదాహరణ ఏం చెప్పేవారంటే మా గురువు గారు లెక్కల పేపర్ ఇవాల్యుయేట్ అయ్యాక అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినటువంటి స్టూడెంట్ కి 100కి 100 రాలేదు. 80 మార్కులే వచ్చాయి. వాడు అన్ని ఆన్సర్ చేశాడు. వాడు ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి అంటాడా లేకపోతే మార్కులు ఏ అంటాడా? మార్కులు ఏ అంటాడు. ఎందుకు? జ్ఞానము, ఆ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో మీరు దేవతల దగ్గర అడుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. దేవతలు మీకు సేవకులుగా ఉంటారు. కనుకే పరీక్షకు ఏమన్నాడు? కువ కథ క్వసుధా లోకే కుక చ కోమణిర్మహ. దేవతలను చూసి నవ్వుతాడు. మీరేంటయ్యా, మీ చేత నేను సేవకుల్లాగా పరిచయించుకుంటాను అని. ఆ భావన అర్థం చేసుకోండి.
హాహాకారో మహానాసీ త్రైలోక్యే విస్మయావహ వేద వేదాంత ఘోషైశ్చ గీతా పాఠైర్ విభోదితాం భక్తి జ్ఞాన విరాగాణాం నోదతి శత్రికమ్యథ ఉపాయామా పరోస్తీతి కరణే కరణే జపంజన.
నారదుడు లాంటి వాడు ఇంత అవస్థ పడుతున్నాడు. వ్యోమవాణి అయిందిట తిరుగుతున్నాడు. ఎవడు జవాబు చెప్పటం లేదు. ఉపాయో నాపరో స్థితి, ఇంకా జ్ఞాన వైరాగ్యాన్ని నిద్రలేపి ఉపాయము లేనే లేదు అని కరణీకరణే జపంజనా. జనులు ఒకళ్ళ చెవి ఒకళ్ళు కొనుక్కుంటున్నారు. ఏం విన్నాడు నారదుడు? ప్రయత్నిస్తున్నది ఏం జరగదు.
యోగి నానారదే నాపే స్వయం న జ్ఞాయతే తత్కథం శక్యతే వక్తో మితే వైరే మానుషే.
నారదుడికే తెలియకపోతే మిగతా వాళ్ళ నారదుడు అడుగుతున్నాడు, ఎలా తెలుస్తుంది? మిగతా వాళ్ళకి తెలియదు.
ఏవం ఋషిగణే పృష్టే నిర్ణయోక్తం దురాసదం తపశ్చింధాతురస్సోధాదరీవనమాగత తపశ్చరామి చాత్రేతి తదర్థం కృత నిశ్చయ.
ఎప్పుడైతే మనం అనుకున్నది జరగదు అప్పుడు మన భారతీయ సాంప్రదాయము తపస్సు దానికి ఒక మార్గంగా చెప్తుంది. అంటే మన స్వప్రయత్నం వల్ల, ఇప్పుడున్నటువంటి చాకచక్యం వల్ల, ఇప్పుడున్నటువంటి అర్హతల వల్ల, ఇప్పుడున్నటువంటి పరికరముల వల్ల మనం ఏదైనా పొందలేకపోతే ఇంకా పొందే సాధన ఏంటి? తపస్సు. అంతేత బద్రీవనానికి వెళ్ళి నారదుడు ఇంకా నేను తపస్సు చేసి ఆ సత్కర్మ ఏంటో తెలుసుకుందాము అని నిశ్చయించుకున్నాడు.
శనకాదీన్మునీశ్వరాన్ కోటి సూర్య సమాభాష నువాచముని సత్కమా.
అప్పుడు నారదుడికి తనకి ఎదురకుండా 4 కుమారులు కనిపించారు, శనకాదికులు.
నారదు వాచ ఇదానీం భూరి భాగ్యేన భవద్భిస్సంగమో భవత్ కుమారా బ్రవత శీఘ్రం కృపాం కృత్వా మమోపరి.
శ్రీ కుమారులారా, నా మీద దయ ఉంచి నా ఈ సమస్యకి మీకు ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అన్నాడు.
భవంతో యోగిన సర్వే బుద్ధిమంతో బహుశ్రుత పంచహాయాన సంయుక్త పూర్వేశామతి పూర్వజ.
మీరు పూర్వేశామతి పూర్వజ అంటే పురాతన వాళ్ళకంటే కూడా పురాతనమైనటువంటి వాళ్ళైనప్పటికీ కూడా ఇప్పుడు 5 ఏళ్ల వయసులోనే ఉంటారు కుమారులు. మీరు మీరు నా ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చూపించగలరా?
సదా వైకుంఠ నిలయ హరికీర్తన తత్పర లీలామృతరసోన్మత్త కథా మాత్రైక జీవిత.
ఎప్పుడూ వైకుంఠంలో ఉంటారు, హరికథలు వింటూ ఉంటారు. అటువంటి మీకు నేను ఈ ప్రశ్న వేస్తున్నాను.
హరిశరణమేవం హే నిత్యం యేషాం ముఖే వచః అతః కాల సమాదిష్టా జరాయుష్మాన్ న బాధతే.
నిరంతరము కూడా మీరు ఒక మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు. ఏంటా మంత్రం అంటే హరి శరణం. సాయి అంటూ ఉండేవాడు అల్లా మాలి. ఈ మాటలు వాళ్ళు ఉచ్చరిస్తే జరిగే ఫలితం చెప్తున్నాడు.
ఏంటా ఫలితం చెప్తున్నాడు? హరి శరణమేవం హి నిత్యం యేషాం ముఖే వచః అతః కాల సమాదిష్టా జరాయుష్మాన్ న బాధతే.
అందువల్ల మీరు ఎప్పుడు 5 ఏళ్ల వయసులో ఉన్నట్టే ఉంటారు తప్ప మీరు ముసలి వాళ్ళు అవసరం లేదు. అంటే ముసలితనానికి మంత్రం ఏమి ఇచ్చాడు అక్కడ? హరి శరణం అని అంటూ ఉంటాడు కనుక. అంటే హరి శరణం అని అనక్కర్లే. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామాలన్నీ కూడా సమానమైనటువంటి విలువ కలిగినవే. నామాలలో ఈ నామం గొప్పది ఆ నామం గొప్పది అని ఎవడైనా అంటే అది పెద్ద దోషము అంటాడు. నామాపరాధము అని దాని పేరు. ఈ నామాపరాధము జరిగిన చోట గురువు ఉండడు అని శాస్త్రాలు చెప్పాయి. నామాపరాధం అంటే అర్థమైంది కదా. ఏ నామము గొప్పది అని అడగండి, నామాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎప్పుడైతే గురువు యొక్క నామాన్ని కానీ భగవంతుడి యొక్క నామాన్ని కానీ మీరు నిరంతరము ఉపయోగించుకోవటం నేర్చుకుంటారో వృద్ధాప్యము మీ దగ్గరికి రాదు.
ఏషాం భ్రూభంగ మాత్రేణ ద్వారపాలో హరే పురా భూమో నిపతితో సద్యో యత్కృపాత పురంగతో.
ఎంత గొప్పవాళ్ళంటే ఈ సనకాదికులు, వైకుంఠంలో జయ విజయులు అనేటటువంటి ద్వారపాలకులు ఉండేవారు. వాళ్ళు వెళ్ళని అడ్డుకుంటారు సనకాదికుల్ని వైకుంఠానికి వెళ్తూ ఉంటే. అప్పుడు కేవలం మీరు మీ భృకుతిని కాస్త కోపంగా చూసేసరికల్లా వాళ్ళు ఏమైపోయారు? భూమి మీద పడిపోయి తమ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. మీరు అంత గొప్పవాళ్ళు.
అహో భాగ్యస్య యోగేన దర్శనం భవతామిహ అనుగ్రహస్తు కర్తవ్యో మై దీనే దయాపరే.
నా భాగ్యము వల్ల అంత గొప్పవారైనటువంటి మీ దర్శనం నాకు లభించింది. నా సమస్యకు నివారణోపాయం తెలపండి.
భక్తి జ్ఞాన విరాగాణం సుఖముత్పద్యతే కదం అశరీర గిరోక్తం యత్ సాధనముచ్యతాం అనిష్టేయం కదం తావత్ ప్రబ్రువంతు సవిస్తరం.
అశరీర వాళ్ళు చెప్పినటువంటి ఆ సత్కర్మ ఏమిటో విస్తరంగా మాకు చెప్పు.
చెప్తే ఏమవుతుంది? భక్తి జ్ఞాన విరాగాణం సుఖముత్పద్యతే కథం స్థాపనం సర్వవర్ణేషు ప్రేమపూర్వ ప్రయత్నత.
అప్పుడు ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలను అన్ని వర్ణాలలోకి నేను ప్రవేశింప పెట్టగలుగుతాను.
కుమారా ఊచు మా చింతాం కురు దేవర్షే హర్ష చిత్తే సమావహ వర్తతే పూర్వ ఏవహి.
మీరేమి కంగారు పడుతున్నారదా? దీనికి ఉపాయం ముందే ఉంది.
అహో నారద ధన్యోసి విరక్తానాం శిరోమణి సదా శ్రీకృష్ణ దాసానాం అగ్రణీ యోగ భాస్కర.
యోగ భాస్కరుడు అయినటువంటి శ్రీకృష్ణ దాసులకి అందరికంటే ముందు ఉన్నటువంటి నీవు విరక్తులలో చాలా గొప్పవాడివి.
ైచిత్రం న మంతవ్యం భక్త్యర్థం మనువర్తిని ఘటతే కృష్ణ దాసస్య భక్తే సంస్థాపనాయుద.
అందువల్ల మీలాంటి వారు భక్తి స్థాపనకు ఇంత కష్టపడుతున్నారు అంటలో ఆశ్చర్యము లేదు.
ఋషిభిర్బహవో లోకే పంధానం ప్రకటీకృతాః.
ఋషులు ప్రపంచంలో అనేక మార్గాలు చెప్పారు, కానీ అనేక మార్గాలన్నీ కూడా స్వర్గఫలాన్ని ఇస్తాయి తప్ప వైకుంఠాన్ని ఇవ్వవు. ఇది కాస్త జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. 3 రకాలైనటువంటి శక్తులు ప్రపంచంలో ఉన్నాయని నిన్న చెప్పాను. మొట్టమొదటిది ఏంటంటే ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మనం వాడుకుంటున్నాం, కానీ ఎలక్ట్రిసిటీ యొక్క ఏ రూపము త్వరలో ప్రచారంలోకి వస్తుందని చెప్పాను నేను. లైట్ ఎనర్జీ ప్రచారంలోకి చాలా త్వరలో రాబోతోంది. ఆల్రెడీ
ఇట్ ఈస్ ఇన్ యూజ్ ఆపరేషన్స్ వాటిలో వాటిలో దాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది కాక ఇంకొక శక్తి ఉంది ప్రపంచంలో, ప్రాణశక్తి. ఇది కాక ఇంకొక శక్తి ఉంది కుండలిని. ఈ ఋషులు ఉపయోగించుకునేటటువంటి శక్తి ఇటు కాంతి కాదు, ఇటు కుండలిని కాదు. ఏ శక్తిని ఉపయోగించుకుంటారు వాళ్ళు అంటే ప్రాణశక్తి ఉపయోగించుకుంటారు. ఆ ప్రాణశక్తి మీకు ఏం చేయగలదు అంటే స్వర్గ ఫలాన్ని ఇవ్వగలదు. యోగుల్నిగా మిమ్మల్ని తయారు చేయలేదు, మిమ్మల్ని వైకుంఠంలోకి తీసుకువెళ్ళలేదు. ఇది కాస్త జాగ్రత్తగా మనసులో గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇవంతా చెప్పాలి అంటే మెల్లమెల్లిగా తర్వాత తర్వాత మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేము ఇది ఓ పద్ధతిగా నేర్చుకుంటాం. ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు దేవాలయానికి వెళ్తున్నట్టు కాదు, మీరు ఎలా రావాలి దానికి? విద్యాలయానికి వచ్చేటట్టు రావాలి. ఎందుకంటే ఒక గంట సాయంత్రం పూట ఎప్పుడో మనం ఇలా చెప్పాలి అంటే ఈ విషయాలు పూర్తిగా చెప్పలేను నేను. కానీ భారతీయులమైనటువంటి మనకి ఈ విషయాలు తెలుసు అని కూడా గుర్తుంచుకోండి. మీరు మర్చిపోయారంటే దాన్ని పట్టించుకోక ఇంకేత మూడు శక్తులు అర్థం చేసుకోండి. మొదటిది ఏంటి? ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీలో ఇంకా స్పెషలైజేషన్ దేని మీద వస్తుంది? లైఫ్ మీద వస్తుంది. సరే, అది జరుగుతుంది ప్రపంచంలో. రెండోది ఏంటి? ప్రాణశక్తి. ఇది ఋషులు చెప్పేది. ఈ ప్రాణశక్తి గురించి చెప్పేటటువంటి ఋషులు నాలుగు రకాలుగా ఉంటారు. ఈ నాలుగు రకాలుగా ఉండేటటువంటి ఈ ఋషులు నాలుగు రకాలైనటువంటి శక్తులను ఉపయోగించుకుంటారు అన్నది గుర్తుంచుకోండి. ఆ మాట కొంచెం మీకు కరుకుగా ఉన్నా కొంచెం గుర్తుంచుకోండి. ప్రేత, రాక్షస, అసురులు, ఇది ప్రాణశక్తిని ఉపయోగించుకునేటటువంటి ఋషులు ఉపయోగించుకునేటటువంటి ప్రాణశక్తులు. భగవద్గీతలో కూడా ఈ ప్రాణశక్తిని ఉపయోగించుకునేటటువంటి ఒక విశేషమైనటువంటి చాప్టర్ ఉంది. దాన్ని 16వ అధ్యాయంలో దైవ అసుర గుణ సంపద విభాగ యోగము అని చెప్తాం. ప్రాణశక్తి గురించి అక్కడ చెప్పబడి ఉన్నది. ఈ నాలుగు రకాలైనటువంటి ఋషుల్ని మీరు గుర్తుంచుకోండి. మొదటిది ఋషి, ఋషి తర్వాత మహర్షి, మహర్షి తర్వాత రాజేషి, రాజేషి తర్వాత బ్రహ్మర్షి. ఈ నలుగురు ప్రాణశక్తిని ఉపయోగించుకుంటారు. దేవర్షి అనేటటువంటి వాళ్ళు కుండలిని శక్తిని ఉపయోగించుకుంటారు. ఇచ్చుకోండి, ఆ ఋషుల మధ్య, మహర్షుల మధ్య, రాజర్షుల మధ్య, బ్రహ్మర్షుల మధ్య తేడా తెలియాలి మీకు. అందరూ లెక్చరర్సే, కానీ లెక్చరర్, రీడరు, ప్రొఫెసర్ అని మూడు రకాలు ఉన్నాయి అక్కడ. కానీ అందరూ పాఠాలే చెప్తారు. కానీ మీకు తెలుసు ప్రొఫెసర్ చాలా గొప్పవాడని. అలాగే ఋషుల్లో కూడా ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, ఇది నాలుగు లెవెల్స్. ఇదంతా కాకుండా ఈ నాలుగు లెవెల్స్ ఏం చెప్తాయంటే ప్రాణాలను గురించి మాట్లాడతాయి, ప్రాణశక్తి గురించి ఉపయోగించుకుంటారు వాళ్ళు. దేవర్షి ఏ శక్తిని ఉపయోగించుకుంటాడు? కుండలిని శక్తిని ఉపయోగించుకుంటాడు. కుండలిని శక్తిని ఉపయోగించుకుంటే తప్ప వైకుంఠానికి నువ్వు వెళ్ళలేవు. అదొక ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నమాట. భావం అర్థమవుతుంది కదా? ఈ తేడా గుర్తుంచుకుని వినండి. ఇది ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఋషిభిర్బహవో లోకే పంధాన ప్రగతీకృత శ్రమ సాధ్యస్తతే సర్వే ప్రాయ స్వర్గఫలప్రద. ఋషులు చెప్పినటువంటిదంతా కూడా కష్టసాధ్యము, క్రమక్రమంగా మీరు చేయవలసి ఉంటుంది. చేసినది ఏమిస్తుంది మీకు? స్వర్గఫలం ఇస్తుంది. వైకుంఠ సాధక పంధ సతగోప్యో హి వర్తతే తస్యోపదేష్ట పురుష ప్రాయో భాగ్యేన లభ్యతే. దేవర్షి వైకుంఠము వెళ్ళేటటువంటి సాధకుడికి మార్గం చెప్పేటటువంటి వాడు సతగోప్యో హి వర్తతే. గోప్యో అంటే గోప్యంగా ఉంటుంది. మార్గాలు మనకి చెప్పేవాళ్ళు లేడు. తస్యోపదేష్ట పురుష, ఈ వైకుంఠం వైపు వెళ్ళేటటువంటి ఉపదేశం చేయగలిగేటటువంటి పురుషులు కూడా ప్రాయో భాగ్యేన లభ్యతే. ఎప్పుడు దొరుకుతారు? చాలా మనం అదృష్టవంతులు అవుతే ఈ మార్గం చెప్పగలిగేటటువంటి వాళ్ళు దొరుకుతారు. ఆ మార్గం ఏమిటి? ఈ పుస్తకం.
దేవర్షి చెప్తున్నదే కదా ఇదంతా. ఇంతకీ మనం భాగ్యవంతులు అవునా కాదా? కానీ చేతిలో ఇది ఉన్నా దీన్ని ఆచరించలేదనుకోండి, అప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అనుకోవాలి? మీరేం అనుకోవద్దు, కొంచెం ఊహించుకోండి మనం ఏమవుతాం. ఆ స్థితికి రాకండి.
సత్కర్మతవ నిర్దిష్టం వ్యోమ వాచాతు యత్పురా తదుచ్యతే శృణుస్వాద్య స్థిర చిత్తత్ర సన్నది.
ఇంత సత్కర్మ అని ఏది అయితే ఆ అశరీరవాణి చెప్పిందో మేము చెప్తున్నాము, జాగ్రత్తగా విను.
సత్కర్మ సూచకో నూనం జ్ఞాన యజ్ఞ స్మృతో బుధే శ్రీమద్ భాగవతాలాప సతుదీత శుకాదిభి.
ద్రవ్య దృశ్యన
ద్రవ్య యజ్ఞాస్త పోయజ్ఞ యోగ యజ్ఞాస్త భాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాస్తే చేతు కర్మ విసూచక.
కర్మ సత్కర్మ దానికి తేడా చెప్తున్నాడు ఇక్కడ. అశరీరం అని నారదుడికి ఏమని చెప్పింది? సత్కర్మ ఆచరించమని చెప్పింది. అంచేత నారదుడికి ఈ కనకాదికులు కర్మ అంటే ఏంటో చెప్తున్నారు. ముందు
ద్రవ్య యజ్ఞ తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాస్తేతు కర్మ విసూచక.
ఈ ఐదు కర్మలు ద్రవ్యయజ్ఞము. ద్రవ్యయజ్ఞము అంటే ఏంటి? డబ్బు ఇవ్వడం ఒకటేనా, ఆహారం పెట్టడం. ఇంతే డబ్బుతో ఏమి చేయగలుగుతారు, అది ద్రవ్యయజ్ఞము. తపోయజ్ఞము తపస్సు చేయటం ద్వారా. యోగ యజ్ఞము యోగ సాధనల ద్వారా. స్వాధ్యాయ యజ్ఞము ఇది మనం ఇప్పుడు చేస్తున్నది ఏంటి? స్వాధ్యాయ యజ్ఞం. ఇవన్నీ కూడా కర్మ అని చెప్పబడింది శాస్త్రాలలో. తర్వాత
సత్కర్మ సూచకో నూనం జ్ఞాన యజ్ఞ స్మృతో బుధే శ్రీమద్ భాగవతాలాప సత్గీత శుకాది.
సత్కర్మ అంటే మాత్రము ఒకే ఒక కర్మ. ఆ కర్మ ఏంటి?
శ్రీమద్ భాగవతాలాప అంటే శ్రీమద్ భాగవతాన్ని వింటము. భక్తి జ్ఞాన విరాగాణం తద్ఘోషేణ బలం మహత్ వ్రజిష్యతి ద్వయో కష్టం సుఖం భక్తే భవిష్యతి.
అంటే ఎప్పుడైతే భాగవత శ్రవణము అనేటటువంటి సత్కర్మ నువ్వు చేస్తావో
జ్ఞాన వైరాగ్యాలు నిద్రలేస్తాయి. ప్రయమ్హిక మిష్యంతి శ్రీమద్ భాగవత ధ్వని కలే దోషాయ వే సర్వే సింహ శబ్దాత్మకాయువ. సింహం శబ్దము వింటే
ఏ విధంగా ఉంది కుక్కలు బలహీనలు పారిపోతారో అదే విధంగా కలి దోషాలన్నీ కూడా శ్రీమద్ భాగవతము యొక్క ధ్వనితో పారిపోతాయి.
జ్ఞాన వైరాగ్య సంయుక్త భక్తి ప్రేమ రసావ ప్రతి గేహం ప్రతి జనం కొత క్రీడాం కరిష్యతి.
అప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కలిసి ప్రతి ఇంట్లోనూ ఆనందంగా తాండవం చేస్తుంది. ప్రతి గేహం ప్రతి జనం కొత క్రీడాం కరిష్యతి.
నారదు వాచ వేద వేదాంత ఘోషైశ్చ గీతా పాఠే ప్రబోధితం భక్తి జ్ఞాన విరాగాణం నోదతిస్తత్రికం యదా.
ఇప్పుడు నారదుడికి కొంచెం ఈగో ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లము? భలే చెప్పారండి మీరు, నేనే మామూలు వ్యక్తిని అనుకున్నారా ఏంటి?
వేద వేదాంత ఘోషైశ్చ వేద వేదాంత ఘోష పెట్టాను వాళ్ళ చెవుల్లో.
గీత పాఠై ప్రబోధితం వాళ్ళకి గీత గురించి చెప్పాను నేను.
భక్తి జ్ఞాన విరాగాణ నోద తిష్టంత్రికం
లేవలేదు. వాళ్ళు భాగవతం చెప్తే లేస్తారా అని ఇండైరెక్ట్ గా వాళ్ళనే కొంచెం సంస్థ ఎంతో అడుగుతున్నాడు.
శ్రీమద్ భాగవతాలాపత్ కథం బోధమేచ్యతి తత్కథా శృతు వేదాథ శ్లోకే శ్లోకే పదే పదే.
ఆఫ్టర్ ఆల్ భాగవతంలో ఏముంది? వేద వేదాంతాల్లో ఏ జ్ఞానం అయితే చెప్పబడి ఉందో అదే కదా ఇక్కడ కూడా రాయబడి ఉంది. నేను ఒరిజినల్ ఏ చెప్పాను, నేను మీరేమో డూప్లికేట్ చెప్తున్నారు. ఒరిజినల్ గా వేదాలు వేదాంతాలు అవంతా కూడా నేను భక్తి జ్ఞాన చెవుల్లో ఇల్లు పట్టుకుని మరీ ఘోష పెట్టాను, లేవలేదు. భాగవతంలో మాత్రము కొత్త విషయాలు ఏమున్నాయి? అందులో చెప్పబడిన విషయాలే ఇందులోనూ చెప్పబడి ఉన్నాయి కదా, మరి ఎలా లేస్తారు వాళ్ళు?
చింతంతు సంశయం హీనం భవంతో మోహ దర్శన విలంబో నాత్ర కర్తవ్య శరణాగత వత్సల.
ఇంకా మీరు ఆలస్యం చేయకండి, ఎలాగో కిటికీ చెప్పేశారు సత్కారం అంటే ఏంటో. చిన్న డౌట్ ఉంది నాకు, ఈ డౌట్ తీర్చండి. ఏంటా డౌట్? వేద వేదాంతాలు చెప్పబడినటువంటి భాగవతము ఒరిజినల్ గా నేను వేద వేదాంతాలే వాళ్ళ చెవిలో చెప్పినప్పుడు వాళ్ళు లేవలేదు కదా, ఈ భాగవతం చెప్పి అలా లేస్తారు.
కుమారావుచు వేదోపనిషదాం సారా జాత భాగవతీ కథ అత్యుత్తమతో భాతి పృథగ్భూత ఫలాశ్రుతి.
భాగవతము ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టులో రసం ఉంటుంది. చెట్టు ఎండిపోకుండా ఉంటే చెట్టులో శాప్ అని ఉంటుంది రసం. కానీ ఆ చెట్టు యొక్క రసము అంత తీయగా ఉండదు, కానీ చెట్టు యొక్క ఫలము చాలా తీయగా ఉంటుంది. కానీ ఆ ఫలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చెట్టు నుంచే వచ్చింది. అలాగే వేద వేదాంతాల యొక్క ఫలసారము భాగవతం. అంతేత అది చాలా ఎక్కువ తీయగా ఉంటుంది, ఎక్కువ మధురంగా ఉంటుంది, తొందరగా న్యూట్రిషన్ ఇస్తుంది. చెట్టు ఆకులు మనం తినాం, చెట్టు బెరడు మనం తినాం. ఏం తింటాం? ఎందుకు ఫలం తింటాం? ఫలం యొక్క సారము మనకి తొందరగా శక్తి ఇస్తుంది.
ఆమూలాగ్రమర సృష్టిష్టం నాస్తే నస్వాద్యతే యథా సభూయత్సత్వదద్భూత ఫలే విశ్వమనోహర.
ఇంతగా నేను చెప్పింది ఆ విశ్వానికి కూడా మనోహరమైనటువంటి ఆ ఫలము చెట్టు కంటే చాలా మధురంగానే ఉంటుంది. ఆ చెట్టు యొక్క లక్షణాలన్నీ కూడా ఆ ఫలంలో ఉంటాయి. ఆ ఫలం యొక్క విత్తనాన్ని నాటితే మళ్ళా ఏమొస్తుంది మీకు? మళ్ళా చెట్టు వస్తుంది.
యథా దుగ్ధే స్థితం సర్పే నస్వాదయోపకల్పతే పృథగ్భూతం హి తద్గవ్యం దేవానాం రసవర్ధనం.
పాలల్లో నెయ్యి ఉంటుంది, కానీ ఆ నెయ్య వేరుగా చేసినప్పుడే అది దేవతలకి ఆహారం అవుతుంది. దేవతలకి యజ్ఞం చేస్తున్నప్పుడు మనం ఏం వేస్తాం? నెయ్యి వేస్తాం, పాలువెయ్యం. కానీ పాల యొక్క సారమే నెయ్యి. ఆ నెయ్యి దేవతలకి ఎలా ఆహారం అవుతుందో వేద వేదాంతం యొక్క సారము భాగవతంలో చెప్పబడి ఉందని కనుక అది ఎంతో తొందరగా ఫలితాన్ని ఇస్తుంది.
ఇక్షూణామపి మధ్వాంతం శర్కరా వ్యాప్య తిష్టతి పృథగ్భూతా చ సామిష్ట తదా భాగవతీ కదా.
చెరుకులో కూడా తిండి ఉంటుంది, కానీ చెరుకులోంచి మనం పంచదారని వేరు చేస్తే దాని రుచి ఇంకా వేరుగా ఉంటుంది. ఈ మూడు ఉదాహరణలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇది మళ్ళా మళ్ళా మనం ఉపయోగించుకోవాలి. మొదటి ఉదాహరణ ఏంటి? చెట్టు యొక్క రసం ఫలము. రెండో ఉదాహరణ ఏంటి? పాలు, పాలులో ఉన్న నెయ్యి. మూడో ఉదాహరణ ఏంటి? చెరుకు, చెరుకు నుంచి వచ్చినటువంటి పంచదార.
ఇదం భాగవతం నామ పురాణాం బ్రహ్మ సంమితం భక్తి జ్ఞాన విరాగాణాం స్థాపనాయ ప్రకాశితం.
బ్రహ్మదేవుడే దీనికి పర్మిషన్ ఇచ్చాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు భూమి మీద విస్తరించాలి అంటే భాగవతాన్ని ఉపయోగించుకోవాలి.
వేదాంత వేద సుస్నాతే గీతాయ అపి కర్తరి పరితాపవతి వ్యాసే ముహ్య జ్ఞాన సాగరే.
జ్ఞాన వైరాగ్యాలకి ఆధారభూతమైనటువంటి అనేక శాస్త్రాలను వ్యాసుడు రాశాడు, వేదాలను క్రోడీకరించాడు, మహాభారతం రాశాడు, ఉపనిషత్తులు రాశాడు, స్మృతి పురాణాలు రాశాడు. అదంతా రాసినా కూడా వ్యాసుడికి తృప్తి కలగలే. అప్పుడు నువ్వే కదా నారద వచ్చి భాగవతం రాయమని చెప్పావు, మర్చిపోయావా అని అడిగాడు. ఈ సంఘటనను కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చివరి రోజు వీలవుతే మీరు నన్ను గుర్తు చేస్తే చెప్తాను. నేను ఏదేం చెప్తానని చెప్పాను, ముగ్గురు మాట్లాడుతున్నాడు డైలాగ్స్. ఏంటో డైలాగ్స్? సూతుడు, శౌనకుడు. రెండో డైలాగ్ ఎవరిది? శుకుడు. మూడో డైలాగ్ కదా. ఇప్పుడు ఇక్కడ మూడు రకాలైనటువంటి భాగవతానికి ఉదాహరణ ఇవ్వబడింది. ఒకటి ఏమిటి అంటే చెట్టు ఫలము, రెండోది ఏంటి పాలు నెయ్యి, మూడోది ఈ మూడు. ఎందుకు అలా చెప్తే ఆ ఉదాహరణలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అన్నది మనం చివరి రోజు తెలుసుకుందాం. మరి చివరి రోజు ఇవంతా పెట్టుకుంటే పూర్తవుతుందా లేదా మరి నారదుడికి అదే డౌట్ వచ్చింది. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు, కుమారులు నువ్వే కదా వ్యాస భగవానుడికి భాగవతం రాయి, నీకు సంపూర్ణమైన తృప్తి వస్తుంది అని చెప్పి నువ్వే మర్చిపోయావా అని అడిగారు. కదా త్వయాపురా ప్రోక్త శ్లోక సమన్వితం. ఈ భాగవతాన్ని నువ్వు ఎలా చెప్పావు అంటే 4 శ్లోకాల్లో చెప్పావు, ఇప్పుడేమో 18,000 శ్లోకాలు ఉన్నాయి. అంతేత నీలో షార్ట్ కట్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, ఆ చతుశ్లోకి భాగవతాన్ని ఖండత పట్టేయండి. నారదుడే చెప్పాడు ఇది. కానీ ఖండత పట్టడం పారాయణ చేయటం వల్ల వచ్చే లాభాలు గ్యారంటీగా ఉన్నాయని గుర్తుంచుకోండి. సంస్కృతంలో ఉన్నందుకు గొప్ప నేను చెప్పాను, నేను పారాయణ చేసినా కూడా మీకు ఆ ఫలితాలు వచ్చేస్తాయి. తెలుసుకుని చేస్తే ఏమవుతుంది, ఎక్కువ లాభాలు. ఇంతకు ముందు పారాయణ మొదలెట్టేయండి మీరు. తదీయ శ్రవణ సద్యో నిర్బాధో బాధరాయణ తత్రతే విస్మయత్యేనాయత ప్రశ్నకరో భవాన్. ఆ భాగవతం చెప్పిన నువ్వే మమ్మల్ని ప్రశ్నిస్తున్నావే, చాలా ఆశ్చర్యంగా ఉంది, అయినా మేము చెప్పాము అన్నారు. శ్రీమద్ భాగవతం శ్రావ్యం శోక దుఃఖ వినాశనం. చివరికి ఒక లైన్ లో ఎటువంటి శోకము దుఃఖము ఉన్నా కూడా భాగవతాన్ని వింటే మీకు దాని సమస్య తీరిపోతుంది. నారదువాచ యద్దర్శనంచ వినిహంత శుభాని సద్య శ్రేయస్తనోతి భవ దుఃఖవార్జితానాం నిశేష శేష ముఖ గీత కథైకపానా ప్రేమ ప్రకాశ కృతయే శరణం గతోస్మి భాగ్యోదయేన బహు జన్మ సమర్జితేన సత్సంగమం చ లభతే పురుషో యదా వై అజ్ఞాన హేతు కృత మోహమదాంధకార నాశం విధాయ వివేక. సత్కర్మ చేయటం వల్ల మంచి వాళ్ళు యొక్క సంగతి లభించటం వల్ల వివేకము ఉదయిస్తుంది అని చెప్పాడు. ఇవాళ ఇక్కడ ఆపుదాం, రేపు ఈ 3, 4 వీలవుతే 5 కూడా పూర్తి చేసేస్తా. అంటే ఇక్కడ నాకున్నటువంటి ఒక ప్రముఖ గొప్పతనాన్ని నేను చెప్పుకోవాలి. మీరేం అనుకోకండి నేను గొప్ప చెప్పుకుంటున్నాడని. గొప్ప చెప్పుకుంటే కదా తెలిసింది నేను ఎంత గొప్ప ఉన్నాను. లెక్చరర్ గా ఉన్నప్పుడు సిలబస్ పూర్తి చేయటం అనేది నాకు అలవాటు. సిలబస్ పూర్తి చేయటం అంటే పిల్లలకి అర్థమైందా లేదా అన్నది కాదు అక్కడ. అలాగే నేను సిలబస్ పూర్తి చేసేస్తాను, అది నా గొప్ప. కానీ నేను కొంచెం జాగ్రత్తగా కనుక రేపు మీ మానసిక స్థితి ఉంచుకుంటే ఆ మూడ్లో రండి, బిఫోర్ టైం వచ్చేయండి కాస్త, వస్తే పూర్తి చేయటానికి ట్రై చేస్తాను. కానీ పూర్తి చేయటానికి ట్రై చేస్తాను తప్ప పూర్తి చేయను, ఎందుకంటే పూర్తి చేస్తే కాదు లాభం, దాన్ని మీరు అవగాహన చేసుకోగలిగితే చాలా మంచి లాభం ఉంటుంది. దాన్ని అవగాహన చేసుకుని 14వ తారీఖున మనం పూర్ణావతి పెట్టుకోబోతున్నాం. దీనికి 14 అంతేట, మనకి రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది. అంతేట రేపు ఎక్కువ భాగం మనం కనుక పూర్తి చేస్తే ఒకరోజు మీకు పారాయణ ఎలా చేసుకోవాలో నేర్చుకోవాలి. అదొక ట్రిప్, అది ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది. ఇంకేట వీలవుతే రేపు దీన్ని కనుక నేను పూర్తి చేయగలిగితే 13వ తారీఖున ఏం చేద్దాం మనం, కొంచెం ఆ పారాయణ టెక్నిక్ నేర్చుకోండి. వీలవుతే పూర్తి కాకపోతే ఏం చేస్తాం మరి చేయాలి. కానీ 14వ తారీఖున మాత్రం గ్యారంటీగా పూర్తి చేస్తాను. దీని యొక్క అసలైన భావం ఏంటి అంటే కుండలిని నదేటటువంటి శక్తిని గురు పరంపర ప్రపంచానికి అందజేస్తుంది. ఆ శక్తిని మనం మర్చిపోయాం. ఆ శక్తి భారతదేశంలో రమణ మహర్షి జిల్లేలమూడి అమ్మ ద్వారా ఎలాగ మీరు ఉపయోగించుకోవాలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. అంతేత నిజమైనటువంటి భాగవత జీవితం ఎలా ఉంటుంది అని మీకు తెలియాలి అంటే మీరు 2 చోట్లకి వెళ్ళాలి. జిల్లేలమూడి అయినా వెళ్ళాలి, అరుణాచల్ అయినా వెళ్ళాలి. ఏది దూరంగా ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ఇంకేంటే దగ్గరగా ఉన్న చోటకి మీకు వెళ్తే ఇక్కడేనా అంటారు, మీరు వచ్చిన పెద్ద కూడా అది. ప్లస్ ఇక్కడేంటి, మీకు తెలుగు భాష అది మాట్లాడతారు కనుక మీకు అంతా అర్థమైపోతుంది. అర్థం అవుతే అది గుప్తంగా ఉండదు కదా. కాదు అర్థం అవుతేనే మంచిది మాస్టర్ అంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు?
లేదండి, తమిళంలో చెప్తే మాకు చాలా బాగుంటుంది, ఎందుకంటే మాకు అర్థం కాదు కనుక. అంటే ఎక్కడికి వెళ్ళాలి? జై గురుదేవ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం.
Thank you. Thank you.